రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైయున్నవి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడువైన ప్రభువా, ఈ సాయంత్ర సమయం మీ పాసాధ్యమునకు మేము వచ్చి కొద్ది మాటలను ప్రభువా మేము ధ్యానించుకుని వాళ్ళని ఆలోచించుండగా మీ కృపను మాకు అనుగ్రహించి మేము చదివేటువంటి ప్రతి ఒక్క మాట కూడా మా హృదయంలోనికి వెళ్ళి మూములను పవిత్రపరిచి ప్రభువా మా హృదయములను మీకు సమీపంగా తేగలుగునట్లుగా మీరే మాకు సహాయం చేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 6:10-12 చూచినట్లయితే, కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము అని వ్రాయబడి ఉన్నది. ఈ మాటలను యేసు ప్రభువే ఆయన మనము ఏ రీతిగా ప్రార్థన చేయాలో అనేటువంటి విషయాన్ని గురించి చెప్తూ చెప్పబడినటువంటి ప్రార్థన అయినది. దీని అర్థము ఇది మనం చెప్పినట్లయితే ప్రార్థన అంతా చేసేసినట్లేనా అని అంటే కాదు. ఇది మనకు ఒక స్కెలిటన్గా ఇవ్వబడినటువంటిది. అంటే మన యొక్క ప్రిఫరెన్సెస్ ఏమై ఉండాలి, మన ఆర్డర్, అంటే మనం చేసేటప్పుడు దేనికి ప్రాముఖ్యతనివ్వాలి, దేని మీద దేనికి ప్రాముఖ్యతనివ్వాలి, ఈ విధమైనటువంటివి మనకు తెలియజేయ నిమిత్తము క్రీస్తు ప్రభువు మనకు తెలియజేసినటువంటి ఇచ్చినటువంటి నమూనా ప్రార్థన. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదటిగా పరలోకమందున్న మా తండ్రి అని వ్రాయబడి ఉన్నది. పరలోకమందున్న మా తండ్రి అంటే దేవునిని ఇక్కడ మనము తండ్రి అని సంబోధిస్తున్నాము. దీని అర్థము నిజముగా పరలోకమందున్నటువంటి దేవుడు మనకు తండ్రి అయ్యాడా, లేకపోతే ఇంకా దేవునిగానే ఉన్నాడా? ఎందుకంటే పరలోకమందు ఉన్నటువంటి దైవాది దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడు, ప్రతి ఒక్కరికి ఆయన దేవుడై ఉన్నాడు. అయితే ఇక్కడ మనము ఆయన దేవుడని సంబోధించట్లేదు, కానీ తండ్రి అని సంబోధిస్తున్నాము. అంటే ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు, కాబట్టి ఆయనను మనం తండ్రిని సంబోధిస్తున్నాం. ఈ విధమైనటువంటి సంబోధన చేయాలంటే మొట్టమొదటిగా నీవు ఆయనను అంగీకరించిన వాడిగా ఉండాలి. యోహాను సువార్త 12:12 మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, తను ఎందరంగీకరించిదిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఈ వచనమును మనం చూసినప్పుడు ఆయన నామమందు నీవు విశ్వసించినట్లయితే దేవుని పిల్లలగుటకు ఆయన నీకు అధికారము అనుగ్రహించెను అని వ్రాయబడి ఉన్నది. ఈ విధమైనటువంటి విశ్వాసము, విశ్వాసం అంటే ఏమిటి అని అంటే క్రీస్తు ప్రభు యొద్దకు నీవు వచ్చినప్పుడు ఆయన నీ పాప క్షమాపణ నిమిత్తము తన రక్తధారను చెందించి శిలువలో మరణము చెంది పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని నీవు నమ్మి విశ్వసించి ఆయన చిత్తానుసారంగా అప్పటి నుండి ప్రారంభించి ఆయనతో నడుచుచూ కొనసాగుటకు నిబంధన చేసి ఆ విధంగా కొనసాగినట్లయితే అప్పుడు ఆయన నీ తండ్రిగా ఉండగలడు. ఈ విధమైనటువంటి నిబంధన నువ్వు చేసినావా? ఈ విధమైనటువంటి నిబంధనలో నువ్వు కొనసాగుతున్నావా? మనల్ని మనం పరిశోధించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక రెండవ విషయం, నీ నామము మహిమపరచబడుగాక అని వ్రాయబడినది. అంటే గ్లోరిఫైయింగ్ హిజ్ నేమ్ అని. ఈ సృష్టిలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి. ప్రతి జీవరాశి కూడాను దానికి తెలుసో తెలియకో దేవునిని ఎప్పుడూ స్తుతిస్తూనే ఉన్నది. అదేవిధంగా ఆయన దానికి అప్పజెప్పినటువంటి పనిని నిర్వర్తిస్తూనే ఉన్నది. ఈ విధంగా ఆయన యొక్క చిత్తములో ప్రతి జీవరాశి కూడా కొనసాగుతూనే ఉన్నది. అయితే మనుషునికి వచ్చేటప్పటికీ ఆయన హృదయమునిచ్చాడు, సెల్ఫ్ విల్ అనేటువంటిది ఇచ్చాడు, తను ఎంచుకొనగలిగినటువంటి శక్తినిచ్చాడు. కాబట్టి ఈ శక్తిని నీవు ఉపయోగించుకొని నీకు కావాలంటే నీ ఇష్టానుసారం లోకానుసారంగా ఉండొచ్చు. లేదంటే ఆయనను నమ్ముకొని ఆయనని ఎందు నిరీక్షించి ఆయనతో కొనసాగవచ్చు. కాబట్టి నీవు ఏం చేస్తున్నావు? లోకాన్ని అనుసరించి నడుచుకుంటున్నటువంటి వాడిగా ఉన్నావా, లేకపోతే ప్రభువుతో నడుచుకుంటున్నటువంటి వాడిగా ఉన్నావా అనేటువంటిది మనం చూసుకునవలసి ఉన్నది. సరే, ఇప్పుడు ఈ గ్లోరిఫై హిజ్ నేమ్ అనేటువంటి దానిలో నీ యొక్క పాత్ర ఏమై ఉన్నది అనేటువంటి దాన్ని ఈరోజు కొంచెం చూద్దాం. ఇది 4 ఏరియాస్లో మనం చూడొచ్చు. మొట్టమొదటిది పర్సనల్ లైఫ్, రెండవది ఫ్యామిలీ లైఫ్, 3వది సంఘములో, 4వది సమాజంలో. మొట్టమొదటిగా పర్సనల్ లైఫ్కి వస్తే, దీనిలో మొదటిగా నీవు ఆయన కుమారుడువైనావా, కుమార్తెవైనావా, ఆయన పిల్లగా నీవు అంగీకరించబడినావా, ఆయన పిల్లగానే నువ్వు నడవగలుగుతున్నావా అనేటువంటిది మొట్టమొదటి పాయింట్గా మనం చూసుకోవాలి ఈ పర్సనల్ లైఫ్లో. తర్వాత 2వది, ఆయన నిమిత్తము నీవు నడిచేటువంటి ఈ యొక్క నడక, ఈ లోకంలో నడిచేటువంటి నడక ఆదర్శప్రాయంగానే ఉన్నదా? నీ ఇంటిలోనూ, నువ్వు చదువుకునే ప్లేస్లోనూ, లేకపోతే నువ్వు పనిచేసేటువంటి ప్లేస్లోనూ అది ఎగ్జాంపులరీగా ఉంటున్నదా? ఇక 3వది, క్రీస్తు నిమిత్తము నువ్వు ఒక సైనికుడిగా ఉంటున్నావా? ఈ 3 పాయింట్లు కూడాను మనం ఆలోచించుకోవాలి మన పర్సనల్ లైఫ్కు సంబంధించినటువంటివి. ఇక 2వది ఫ్యామిలీ లైఫ్. ఫ్యామిలీ లైఫ్లో మొదటిగా నీవు ఆదర్శప్రాయమైనటువంటి భర్తగా లేక భార్యగా ఉన్నావా? తర్వాత ఒక తండ్రిగాను లేకపోతే తల్లిగాను ఆదర్శప్రాయంగా ఉండగలుగుతున్నావా? లేకపోతే నువ్వు పిల్లవాడవో పిల్లవో అయినట్లయితే ఒక ఆదర్శప్రాయమైనటువంటి సిబ్లింగ్గా నువ్వు కొనసాగగలుగుతున్నావా అనేటువంటి 3 విషయాల్ని మనం ఆలోచించుకోవాలి. ఇక 3వది సంఘములో. సంఘమునకు వచ్చినప్పుడు సంఘములో నీవు ఒక ఆదర్శప్రాయమైనటువంటి విశ్వాసిగా కొనసాగగలుగుతున్నావా, ఉండగలుగుతున్నావా? నీవు ఒక్కడవే కాదు, నీ కుటుంబం కూడా ఆదర్శప్రాయంగా ఉండాలి. దైవానుసారంగా, దైవ వాక్యానుసారంగా కుటుంబం కూడా ఆదర్శప్రాయంగా ఉండి నిలబడిసి ఉన్నది. కాబట్టి మన ఫ్యామిలీ ఎలా ఉంటున్నది అనేటువంటిది కూడా మనం చూసుకుంటూ ఉంటాం. ఈ విషయంలో సాతనుడు చాలామందిని పట్టి చాలా ఫ్యామిలీస్ని పాడు చేస్తూ అనేటువంటిది మనం విధానాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విషయంలో కూడాను మనం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇక 3వది, నీ యొక్క ప్రార్థన, నీవు సంఘములో ఉండటం వలన ఇతరులకు మార్గదర్శకంగాను ఇతరులకు బెనిఫిషియల్గాను ఉండగలుగుతున్నదా, లాభకరంగా ఉండగలుగుతున్నదా? లాభకరంగా అంటే అర్థం ఏంటంటే సంఘంలో నీవు ఉండటం వలన, నీ ప్రార్థనల వలన వాళ్ళు ఉత్తేజపరచబడగలుగుతున్నారా? ఇతరులు నీ యొక్క ప్రార్థనా సలహాలను విలువైనవిగా ఎంచగలుగుతున్నారా? నీ ప్రార్థనల వలన అక్కడ ఉన్నటువంటి ప్రార్థన వాతావరణము పెంచబడగలుగుతున్నదా అనేటువంటిది కొంచెం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక ఆ తర్వాత ఏంటంటే, సంఘంలో నీవు ఉండటం వలన సామరస్యము అనేటువంటిది పెరుగుతున్నదా లేకపోతే తగ్గిపోతున్నదా? కొంతమంది సంఘంలో ఉంటారే కానీ సంఘ సభ్యుల మధ్యన సఖ్యత అనేటువంటిది ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్తూ సంఘంలో ఉన్నటువంటి సామరస్యత అంతా పోగొట్టడంలో చాలా ప్రవీణులుగా ఉంటున్నారు. ఇలాంటి విషయాల్ని మనం చూస్తున్నప్పుడు వాళ్ళు సంఘంలో సరైనటువంటి విశ్వాసులుగా కొనసాగట్లేదని తేలికగా మనం సులువుగా చెప్పొచ్చు. ఆ తర్వాత, క్రీస్తు యొక్క సిలువను మోసేటువంటి విశ్వాసిగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఈ ప్రశ్నలను మనము వేసుకునవలసి ఉన్నది. ఇక చివరిగా, సమాజంలో ఎలా ఉండగలుగుతున్నాము, ఎలా ఉంటున్నాము? సమాజంలో నీకు సరైనటువంటి పేరున్నదా? అంటే పేరంటే ఏదో మహా గొప్ప పేరని కాదు, కానీ నువ్వు ఒక సౌమ్యుడిగా, ఒక దైవ విశ్వాసిగా, లేకపోతే దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వాడిగా, నీ ప్రవర్తన లోక ప్రవర్తనకు భిన్నమైనటువంటిదిగా ప్రజలు చూడగలుగుతున్నారా? నీ మాట సాఫ్ట్గా ఉంటుందా లేకపోతే కరుకుగా ఉంటుందా? ఇవన్నీ కూడా మనం విశ్వాసిగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. నీవు ఏదో నీ పని నువ్వు చేసుకుపోతున్నావంటే పని చేసుకుపోవటం బాగానే ఉంది, కానీ నువ్వు ఒక సమాజంలో ఉన్నప్పుడు అక్కడ గుడ్ సిటిజన్గా కూడా నువ్వు కొనసాగవలసి ఉన్నది. తర్వాత, కొంతమంది వాళ్ళకి అడ్జస్టబుల్ మెంటాలిటీ అనేటువంటిది ఏమాత్రం ఉండదు. ప్రక్కోడితో పోట్లాట, పయ్యోడితో పోట్లాట, ఇంటి ముందోళ్ళతో పోట్లాట, ఇంటి వెనకోళ్ళతో పోట్లాట, ప్రతి ఒక్కళ్ళతో ఏదో ఒకటి. అడ్జస్టబుల్ మెంటాలిటీ అనేటువంటిది నలుగురిలో ఉన్నప్పుడు ఇచ్చి తీసుకుంటాం అనేటువంటి ఈ యొక్క గివ్ అండ్ టేక్ అనేటువంటి ఆ యొక్క క్వాలిటీ వాళ్ళు కనబడనే కనబడదు. ప్రతిదానికి మేము, మా తర్వాతే మిగిలినటువంటి వాళ్ళు అనేటువంటి విధంగా ఉంటారు. అది సరైనటువంటి విధం కాదండి. మనం నలుగురిలో కలిసి ఉన్నప్పుడు నలుగురితో పంచుకునే విధంగాను, వారితో కలిసిమెలిసి ముందుకు సాగే విధంగాను మనం ఉండవలసి ఉన్నది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకొని మనం ఎక్కడ నిలిచి ఉన్నాము అనేటువంటిది చూసుకొనవలసినటువంటి వారమై ఉన్నాము. తర్వాతి పాయింట్కి వచ్చినట్లయితే, నీ రాజ్యము వచ్చుగాక అని వ్రాయబడి ఉన్నది. రాజ్యం అంటే కింగ్డమ్, గాడ్స్ కింగ్డమ్. మొదటిగా నీవు దేవుని యొక్క రాజ్యం ఒకటి ఉన్నదని, ఆయన తన రాజ్యంతో తిరిగి రానై ఉన్నాడని యేసు ప్రభువు, ఆయన రాజ్యంలో నువ్వు ఉండగలవనేటువంటి విశ్వాసం నీకున్నదా, దాని అందు నీవు నిరీక్షిస్తున్నావా, దానిని నీవు నమ్ముతున్నావా? ఇది గనక నీవు నిరీక్షించినట్లయితే దానితో పాటు నీకు విశ్వాసం అనేటువంటిది, ప్రేమ అనేటువంటిది, దాని కొరకు కనిపెట్టేటువంటి నిరీక్షణ అనేటువంటిది, మూడు ఉంటాయి. ఈ మూడు లక్షణాలు నీలో కనబడుతున్నాయా? దేవుడు ఏ సమయంలో వచ్చినా సరే క్రీస్తు ప్రభు తన రెండవ రాకడ విషయం చెప్పాడు. నీవు ఆయనను ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉన్నావా? లేకపోతే దేవుడు నిన్ను ఏ టైంలో పిలిచినా సరే ఆయనను ఎదుర్కొని ఆయనకు లెక్క అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నావా? నీ యొక్క జీవితంలో రెగ్యులర్ స్పిరిచువల్ ఆడిట్స్ అనేటువంటివి నీకు నీవు చేసుకుంటున్నావా? అంటే నిన్ను నీవు పరిశోధించుకొని నీ విశ్వాస జీవితమును ఎలా ఉన్నది, నేను దేవుని యొక్క స్టాండర్డ్స్ నుండి తగ్గానా, లేకపోతే ఆ స్టాండర్డ్స్లో కొనసాగగలుగుతున్నానా, ఎక్కడెక్కడ తప్పిపోతున్నాను, ఈ యొక్క పరిశోధన అనేటువంటిది రెగ్యులర్గా మనం చెకప్ చేసుకుంటూ ఉండాలి. అది లేకపోయినట్లయితే మనం ఎక్కడో బయలుదేరి ఎటో పోతాం, ఎక్కడో తేలుతాం. కాబట్టి ఈ విషయంలో రెగ్యులర్ స్పిరిచువల్ ఆడిట్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత, దేవుని నిమిత్తము నువ్వు విడిచిపెట్టలేనటువంటిది ఏదైనా నీ యొక్క జీవితంలో ఇంకా కొనసాగుతున్నదా? కొంతమందికి వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చామని అంటారే కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆ బలహీనతలు కొన్ని అట్లా వెంటాడుతూనే ఉంటా ఉంటాయి. కాబట్టి ఆ బలహీనతల మీద ఇంకా జయం రాక వాటితో పోరాడటం, ఇలాంటివి కొన్ని జరుగుతూనే ఉంటాయి. ఇది కాలక్రమేణా తగ్గిపోవాలి. దేవునిలో మొదట్లో ఇవన్నీ కొన్ని ఉంటాయి కానీ వాటితో కొంత పోరాటాలు ఇలాంటివి ఉంటాయి కానీ ఆ తర్వాత ఇవి తగ్గిపోయి అవి పూర్తిగా సమసిపోయిన తర్వాత నీవు దేవుని బిడ్డవై దేవుని అందే నిరీక్షించిన వాడిగా కొనసాగవలసి ఉన్నది. కొంతమంది జీవితాంతం ఇదే విధంగా సాగుతూ ఉంటారు. కొంతమంది ఈ యొక్క వేషధారణ బ్రతుకుతోటే చివరి వరకు వాళ్ళలో ఏంటంటే చర్చికి వచ్చినప్పుడు మాత్రము విశ్వాసులుగాను, ఇంటికి వెళ్ళినప్పుడు బయట ఉన్నప్పుడు మాత్రము లోకస్తులుగాను కొనసాగుతూ ఓడిపోయిన బ్రతుకునే, ఓడిపోయిన విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఇలాంటి దాని నుండి మనం బయటపడవలసినటువంటి అవసరం ఉన్నది. తర్వాత పాయింట్ చూసినట్లయితే, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేరునుగాక. అంటే ఇక్కడ గాడ్స్ విల్ గురించి మాట్లాడుతున్నాడు. నీ యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తము చేయుట అనేటువంటిది, నెరవేర్చుట అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఉన్నదా? తర్వాత, నీ యొక్క జీవితంలో నువ్వు తీసుకునేటువంటి ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయములకు ముందు ప్రార్థన చేసి కనిపెట్టి నిర్ణయములను తీసుకునేటువంటి అలవాటు నీకున్నదా? ఈ విషయమును మనం చెక్ చేసుకునవలసి ఉన్నది. ఇక ఆ తర్వాత పాయింట్ చూసినట్లయితే, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని ఉన్నది. ఇక్కడ ఫుడ్ గురించి మాట్లాడుతున్నాడు. ఫుడ్ ఇక్కడ మనం రెండు సెన్స్ల్లో తీసుకోవచ్చు. ఫిజికల్ సెన్స్లో తీసుకోవచ్చు, అలాగే మరి ముఖ్యంగా ఆత్మీయ ఫుడ్ గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చెప్పవచ్చు. ఫిజికల్ ఫుడ్ గురించి మనకెవరు చెప్పనక్కర్లేదు, మనం తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ఇకపోతే ఇక్కడ మనం స్పిరిచువల్ ఫుడ్ గురించి మాట్లాడదాం. మనకి ఈ ఫిజికల్ ఫుడ్ అనేటువంటిది తీసుకునేందుకు ప్రత్యేకమైనటువంటి సమయాలు ఉంటాయి. ఉదయాన్నే లేవగానే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం, ఆ తర్వాత ఎప్పుడో 11 o'clock ఆ టైంలో టీ అనేటువంటిది, ఆ తర్వాత మళ్ళీ లంచ్ అవర్లోనేమో ఫుడ్ అనేటువంటిది, తర్వాత మళ్ళీ 3 o'clock ఆ టైంలో మళ్ళీ టీ అనేటువంటిది, రాత్రి సమయంలో డిన్నర్ అనేటువంటిది, ఇవన్నీ కూడాను మనకి ప్రత్యేకమైనటువంటి సమయములు, స్పెసిఫిక్ టైమ్స్ వాటికి ఉంటాయి, ఆ టైంలో వాటిని తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా స్పిరిచువల్ మ్యాటర్స్లో కూడాను నీకు స్పెసిఫిక్ టైమ్స్ అనేటువంటివి ఉన్నావా? ఒంటరి ప్రార్థనకు నీకు సమయం ఉన్నదా? దేవుని యొక్క వాక్యమును చదివేందుకు, దానిని మెడిటేట్ చేసేందుకు, దానిని ఆశిస్తూ, దానిని నువ్వు కనుగొన్నప్పుడు దానిని విని దానిని డైజెస్ట్ చేసుకునేటువంటి ఈ యొక్క అలవాట్లు నీకున్నావా? ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలామంది ఏదో టైం అనేది పెట్టుకుంటారు, కానీ దాన్ని మెయింటైన్ చేయటం మాత్రం ఉండదు. ఒకరోజు ప్రార్థనకు వెళ్తారు, 4 రోజులు మానేస్తారు, ఆ తర్వాత ఇంకో రోజు వెళ్తారు, ఆ తర్వాత పూర్తిగా మానేస్తారు. ఇలాంటి పరిస్థితి నీ యొక్క జీవితంలో ఉన్నట్లయితే దాన్ని వెంటనే సరిచేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. తర్వాత దేవుని వాక్యము నిమిత్తమై, ప్రార్థన నిమిత్తమై నీలో ఆకలి ఉన్నదా? మనకి ఫిజికల్ ఫుడ్ అంటే దాని నిమిత్తమై ఆకలి అనేటువంటిది ఒకటి లోపల ఉంటుంది. నీవు తినాలనుకున్నా తినకపోయినా సరే ఆ ఎపిటైట్ అనేటువంటిది, ఆకలి అనేటువంటిది లోపల ఉండటం వలన నిన్ను తినే విధంగా చేస్తూ ఉంటుంది. అదేవిధంగా దేవుని యొక్క వాక్యమునకు సంబంధించి, దేవుని యొక్క విషయములకు సంబంధించి, ప్రార్థనకు సంబంధించి నీ హృదయంలో నుండి పుట్టేటువంటి ఆకలి అనేటువంటిది ఒకటి ఉండాలి. ఆ ఆకలి ఉన్నట్లయితేనే నీ యొక్క జీవితం సరైనటువంటి యూనిఫామ్గా కొనసాగుతుంది. అది ఉన్నదో లేదో మనం పరీక్షించుకోవాలి. తర్వాత దేవుని యొక్క బిడ్డలతోటి మనం సమయం గడపటం అనేటువంటిది, వారితో సంబంధాలు కలిగి ఉండటం అనేటువంటిది, వారితో మనకున్నటువంటి పరిస్థితులను ఒక అవసరాన్ని బట్టి సమీక్షిస్తూ మనకు తగినటువంటి హెల్ప్ని కోరి తీసుకునేటువంటి విధంగా మన యొక్క జీవితంలో ఉండాలి. తర్వాత పాయింట్కి వచ్చినట్లయితే, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. ఇక్కడ సిన్స్ గురించి మాట్లాడుతున్నారు. రుణములు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సిన్స్ అంటే తప్పిదములు, పాపములు, అపరాధములు. ఈ యొక్క అర్థంలో మనం తీసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట చెప్పబడింది. ఇక్కడ ఏమని చెప్పబడింది అంటే, దేవుని యొక్క క్షమాపణ అనేటువంటిది, అంటే దేవుడు మన పాపములను అపరాధములను క్షమించటం అనేటువంటిది, ఇది కండిషనల్గా ఉన్నది అని ఇక్కడ చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే కండిషనల్ అంటే ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయితే అప్పుడు మిగిలింది కన్సిడర్ చేయటం జరుగుతుంది అనమాట. ఏంటిది ఆ ఫుల్ఫిల్ అవ్వాల్సినటువంటిది అని అంటే, మొట్టమొదటగా మనము ఇతరుల యొక్క తప్పిదములను, ఇతరులు మనకు చేసినటువంటి కీడు కానీ, ఇతరుల వలన మనం పొందినటువంటి కష్టమును కానీ బాధను కానీ, ఇలాంటి వాటిని హృదయంలో అవి పేరుకుపోయి ఉంటాయి, వాటిని మొదటగా క్షమించి అప్పుడు దేవుని వద్దకు వచ్చి అప్పుడు నీ తప్పిదముల యొక్క క్షమాపణ నిమిత్తము నీవు వేడుకోవాలని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది. ఇది మనం చదివినప్పుడు చాలా ఏమిట్రా కొత్తగా ఉంది, ఏంటి అంటే మొట్టమొదటిగా మనం అందరినీ క్షమించి అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలా మన పాపముల యొక్క క్షమాపణ కొరకు అని అనుకుంటూ ఉంటాం. తప్పనిసరిగా వెళ్ళాలి, అదే చెప్పబడుతుంది ఇక్కడ. మనం కాలేజీలో మన యొక్క విద్యను పూర్తి చేస్తాం. బిఏ పూర్తి అయిపోయింది అనుకోండి, నాకు నేను చివరి సంవత్సరం పాస్ అయిపోయాను, నేను టీసీ తీసుకోవాలి. కాబట్టి నేనేం చేస్తాను, కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమంటారంటే, అక్కడ నోట్ జ్యూస్ ఒక ఫామ్ ఒకటి ఇస్తారు, ఇచ్చి నీకు లైబ్రరీలోను, తర్వాత స్పోర్ట్స్కి సంబంధించినటువంటి, ఇంకెక్కడెక్కడ సైన్స్ విద్యార్థులు అయినట్లయితే వాళ్ళకి సంబంధించి ల్యాబ్స్ ఉంటాయి, ఈ ల్యాబ్స్లోను వాళ్ళందరితో నీకు ఎవరెవరితోనైతే సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరితోనూ నోడ్యూస్ అనేటువంటి ఆ యొక్క మాట రాసి అక్కడ సంతకం తీసుకొని ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆ కాగితం తీసుకొచ్చినట్లయితే దానిని చూసి ఇతని వద్ద నుండి మనం రాబట్టుకోవలసినటువంటి ఫైన్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవు అని వాళ్ళు చెప్పినటువంటి ఆ కాగితం ఆధారంగా అప్పుడు టీసీ ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పినటువంటి విషయం ఏంటంటే, అసలు నువ్వు ఆయన దగ్గరకు పాపక్షమాపణకు, నీ పాపక్షమాపణకు వెళ్లే ముందే ఇతరుల యొక్క తప్పిదములన్నింటినీ క్షమించేసి వారి మీద ఆయాసకరమైనటువంటి మనసు ఏది ఉంచుకోకుండా అప్పుడు నువ్వు నీ యొక్క తప్పిదము నిమిత్తమై క్షమాపణ వేడుకోవాలి అని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఇది బాగా మనం గమనించాల్సినటువంటి విషయము. ఆ తర్వాత పాయింట్ మనం చూసినట్లయితే, మమ్మను శోధనలోనికి తేక దుష్టిని నుండి తప్పించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టిని నుండి తప్పించుము అంటే ఇక్కడ చెప్పబడింది ఏంటంటే, శోధనలోకి మమ్మల్ని వెళ్లకుండా పక్క తప్పించమని కాదు. శోధనలు అనేటువంటివి ప్రతి ఒక్కరికి వస్తాయి, విశ్వాసులకు వస్తాయి, విశ్వాసులు కాని వారికి వస్తాయి, లోక సంబంధంగా ప్రతి ఒక్కరికి వస్తాయి. విశ్వాసులకు మరి ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ప్రవేశించవలసినటువంటిది, నడవలసినటువంటిది ఇరుకు మార్గం కాబట్టి వారికి మరి ఎక్కువ శోధనలు ఎదురవుతూ ఉంటాయి. ఈ శోధనలో వెళ్ళేటప్పుడు దుష్టునికి లోబడకుండా ఉండే విధంగా మాకు కావలసినటువంటి శక్తి సామర్థ్యాల్ని అనుగ్రహించమని చెప్పే విధంగా ఈ వాక్యం మీనింగ్ మనం తీసుకోవాలి. మనం ఈ యొక్క లోకంలో ఉన్నంతసేపు ఈ టెంప్టేషన్స్ అనేటువంటివి వీటిని మనం అవాయిడ్ చేయలేము. అయితే మనకున్నటువంటి సెల్ఫ్ విల్ వలన ఒక్కోసారి మనం దేవుని యొక్క త్రోవల నుండి తప్పిపోయేటువంటి పరిస్థితి రావచ్చు. అలాంటి సమయాల్లో మనకు కావలసినటువంటి ధైర్యమును, మనకు కావలసినటువంటి శక్తి సామర్థ్యములను దేవుడు అనుగ్రహించు విధంగా దేవుణ్ణి రిక్వెస్ట్ చేయటం అని మనం గుర్తించాలి. ఈ విషయంలో మనం సక్సీడ్ అవ్వాలనంటే మనకి దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క పర్సనల్ లైఫ్, మన స్పిరిచువల్ రిలేషన్ అనేటువంటిది స్ట్రాంగ్గా ఉండేలాగా చూసుకోవాలి. సరైనటువంటి దేవుని ఎడల కమిట్మెంట్ స్ట్రాంగ్గా ఉండేలాగా చూసుకోవాలి. ఏ పరిస్థితుల్లో అయినప్పటికైనా మనము దేవునికి లోబడే విధంగా, మరి ఆ బాట నుండి తప్పిపోకుండా ఆయన యొద్దకు వెళ్ళేలాగా, ఆయనను వెంబడించేలాగా మనం నిర్ణయం తీసుకుని కొనసాగవలసినది. ఇక చివరిగా ఏమి చెప్పబడినదంటే, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. దీని అర్థం ఏంటంటే రాజ్యము సమస్తము ఆయనదే, అదేవిధంగా శక్తి యావత్తు ఆయనదే, అది మహిమ అనేటువంటిది ఆయనకు మాత్రమే చెందుతుంది. అవి ఎప్పుడును, ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడు కూడాను ఆయనకు మాత్రమే చెందాలి అనే విధంగా ఇక్కడ చెప్పబడి ఉన్నది. కాబట్టి ఈ విషయములను మనం గమనించుకొని, ఈ ప్రశ్నలను మనల్ని మనం వేసుకొని, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉన్నాం అనేటువంటిది మనల్ని మనం పరీక్షించుకొని ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మనకు తప్పనిసరిగా సహాయం చేయగలడు. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. దయమాడేవనైన తండ్రి, నీ యొక్క వాక్యమును నాయన మేము నమరవేసేటువంటి వారిని గాను, మీ సన్నిధిలో ప్రార్థన చేసి గడిపేటువంటి వారిని గాను మమ్మల్ని చేయండి. నాయన, మేము శోధన సమయంలో పక్కకు తప్పిపోకుండా మీ యొక్క బాటలో నిలిచి నడిచేటువంటి వారినిగా మమ్మలను తీర్చిదిద్దండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.